ृद्वीपनगरे जडानां चैतन्यस्तपकमकरान्तश्रुतिचिरे दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलतो निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वम् अवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रयपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् जगद्धात्रीं अहं देवीं आरिराधयिषु शुभां स्तोष्ये प्रणम्य शिरसा ब्रह्मयोनिं सरस्वती మార్కండేయ పురాణం అష్టాహ కార్యక్రమంలో 8వ రోజు కార్యక్రమంలో గడువు పెట్టాం. అమ్మవారికి చాలా ఇష్టమైనది అష్టమి అంటే, అందుకే బహుశా 8వ రోజుల కార్యక్రమం తనవేశ్వరి సంకల్పించి ఉంటుంది. అందులో భాగంగా మరువులలో 8వ మరువు పేరు సావర్ణి మరువు. ఈ సావర్ణి మరువుత్పత్తి అమ్మ అనుగ్రహంతో అయ్యింది. సావర్ణి మరువుకి పూర్వజన్మలో శ్రీ జగన్మాతృ కటాక్షం లభించిన ఘట్టమే శ్రీ దుర్గా సప్తశతి. కొంతమంది వ్యవహారంలో దీనిని చండీ సప్తశతి అని కూడా పిలుస్తున్నారు, కానీ దీనికి నిజానికి దేవీ సప్తశతిగా దుర్గా సప్తశతిగానే వేదకాలంలో ప్రమాణం ఉన్నది. అమ్మ చెండిగా కూడా పిలువబడుతుంది కాబట్టి చెండి అని ఒక నామాంతరం ఇచ్చారు. అమ్మకి అనేక నామాలు ఉన్నాయి, ఏ నామంతో పిలిస్తే మాత్రం ఉంది, ఎలా పిలిచినా ఆవిడ పరాశక్తి. స్వారోచిషేంతరే పూర్వం చైత్రవంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. ఈ మొత్తం భూమండలాన్ని పరిపాలించేవాడిని చక్రవర్తి అంటారు. ఈయన దగ్గర సామంతరాజులు చాలామంది ఉండేవారు. ఆ రోజుల్లో కూడా ఆంధ్రం, కళింగం, అంగ, వంగ వీటన్నిటి గురించి భారతంలో భాగవతం అన్నింటిలో చెప్పారు. అందులో సహదేవుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ జయించినట్టుగా మహాభారతంలో ఉందిగా, దక్షిణ దిగ్విజయ యాత్రలో సహదేవుడు ఆ రోజుల్లో ఆంధ్రులు జయించారు. వాళ్ళందరి దగ్గర కప్పం పొందినట్టుగా ఉంది. ఇక పోతర గారు భాగవతంలో ఆంధ్రుల శబ్దాన్ని కొంచెం పక్కకి తీశాడు కారణం చేత. ఎందుకంటే అప్పట్లో ఏ కారణం చేతనైతేనే దుర్యోధనుడికి సాయం చేశారు ఆంధ్రులు, అందుకని తెలుగు వాళ్ళని కొంచెం పక్కకు పెట్టాడు ఆయన. ఎందుకైనా మంచిది ఈ విషయం బయటికి పొక్కడం మంచిది కాదని పోతర గారు పక్కకు పెట్టాడు. కానీ సంస్కృతంలో కిరాత హోణ ఆంధ్ర కళింగ కంకా అని కిరాతులు, హూణులు, ఆంధ్రులు, కంకులు, ఏతే చండాల సంభవ పాపిన అని వీళ్ళలో వీళ్ళ చాలామంది పాపాత్ములు. కారణం ఏంటంటే చెప్పా కదా, మహాత్ములైన ఋషుల్ని కొందరిని గౌరవించక పాపాత్ములకి మాత్రం క్రేజ్ ఎక్కువ ఉండేది. పనికి మళ్ళీ ఉపన్యాసానికి వస్తే వాడికి ఓ హాలంత నింపేస్తారట. మహాత్ములు స్వాములు నిజమైన తపస్యాలు వస్తే కొద్దిగా పలచగా ఉంటారు. అందుకని వీళ్ళని పాపాత్ములు అని మహాభాగవతంలో అసలు ప్రారంభంలోనే చెప్పారు. ఈ జనం అందరినీ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక్కొక్క రాజులు పెట్టేవారు. ఈ రాజుల్ని సామంతులు అనేవారు. వీళ్ళందరికీ గడిపోయింది ఒక గొప్ప రాజు ఉంటే వాడు రాజరాజు. సంస్కృతంలో అయితే రాజరాజ రారాజ అని కూడా ఉన్నారు. రారాజు రాయ అని కాబట్టి ఆ రాజ శబ్దం రా కూడా ఉంది కాబట్టి రారాజు అనొచ్చు. ఇంకొక మాటలో చెప్పాలంటే చక్రవర్తి రాజాధిరాజు. రోజు మన మంత్ర పుష్పంలో రాజాధిరాజాయ ప్రసహ్య సాయిని అంటారా, అంటే అందరికీ ప్రభు. మనం మహారాజులు అనుకున్న వాళ్ళకు కూడా రాజుని పరమాత్మ అంటాం. అంత స్థాయిలో ఉండేవాళ్ళు కొద్దిమంది భూలోకంలో ఉండేవారు. అటువంటి వాళ్ళలో ఈ సురధుడు ఒకడనమాట. అందుకే సమస్తే క్షితిమండలే, క్షితిమండలే సమస్తే మొత్తం భూమండలము నందు అని అర్థం. సప్తమీ విభక్తి. ఆయన పేరు సురధుడు. ఆయన చైత్రుడు అనే ఒక రాజుగారి వంశంలో పుట్టాడు కనుక చైత్ర వంశ సముద్భవ అన్నారు. పూర్వకాలంలో చిత్రుడు ఒక రాజు ఉన్నాడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన వల్లే చిత్తా నక్షత్రం అసలు ఆ పేరు పొంది అంత ప్రసిద్ధికి కూడా ఎక్కింది. అసలు చిత్తగా దాని అసలు పేరు చిత్ర, అందుకే చైత్ర మాసం అంటున్నాం కానీ చైత్రమాసం అంటే చిత్తమాసం గుర్తుపెట్టుకోండి. వ్యవహారంలో తెలియక ఇలా అన్నానని అప్పుడప్పుడు ఒక్కోసారి కొంచెం బాధపడినా పర్వాలేదు, కానీ భాషా జ్ఞానము దాని అర్థపటుత్వం లేకపోవటం వల్ల చాలామంది జ్యోతిష్కుల వల్ల చాలామంది కవుల వల్ల దేశానికి ఇబ్బంది వస్తుంది. తెలుసుకోవాలి అంటే ఒక ప్రయోగం చేశాక ఇది అవునా కాదా అని అనుమానం పెద్దలను అడిగి తెలుసుకుంటే అప్పుడు దాంట్లో ఉన్న లోపాలు తొలగుతాయి. లోపం లేకుండా ఏ లోపం ఉండదు, అవునా కదా? కానీ తెలుసుకోకపోతే ఎలా? మరి వేదానికి ఎలా స్వరం ఉందో శబ్దానికి కూడా ఒక స్వరం ఉంది, దాని పేరే స్వరం. స్వరం అంటే అచ్చు అని అర్థం అనమాట. అది తెలియకుండా రోడ్డుకి వచ్చినట్టు ఏదో మాట్లాడే తప్పిగా ఉంది. ఊ దొరికే కదా అని పదాలను ఢామ ఢామని వేసేస్తే కాదు, ఆచి తూచి పదం వేస్తే అది మనని రక్షిస్తుంది, లేకపోతే భక్షిస్తుంది. స్వరభంగం అవ్వడం వల్లే వృత్రాసుడు తెచ్చిపోయాడు, తెలుసు కదా మీకు. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే స్వరభంగం అవ్వడం అంటే అక్షరములు ఎక్కడ ఎలా విరిచి ఉచ్చరించాలో తెలియాలి. అందుకే ప్రతి వేద పండితుడికి పూర్వం ముందు భాషను బాగా నేర్పేవారు. జ్యోతిష్కుడికి సంస్కృతం కష్టపడి నేర్చుకున్నాకే జ్యోతిష్యంలోకి అడుగు పెట్టేవారు, అప్పుడు వాడికి ఆ శ్లోకానికి అర్థం తెలుస్తుంది. నిజంగా జ్యోతిష్కుడు నా దగ్గరికి వచ్చాడు చాలా కాలం, నా దగ్గర కొంతకాలం సంస్కృతం కూడా నేర్చుకున్నాడు. ఆ కొడుకు వచ్చి ఇదో కవలకులం కొట్టాలంటే ఇలా ఉండాలండి అన్నాడు. ఏదయ్యా శ్లోకం అన్నాను. భవితాయ మలోదయ అంటే అన్నాడు. భవితాయ మలోదయ అంటే ఏమిటి ఆ శ్లోకం అన్నాను మళ్ళీ. మలోదయ అంటే మలము పుడుతుంది అని అర్థం. మలం అంటే మీకు నేను చెప్పక్కర్లా. ఈ భవిత ఆయ మలోదయ ఏంటంటే అది నిజంగా భవిత యమలోదయ, యమళ అంటే కవలలు అని అర్థం. యమల శబ్దం వరకు జంట కవలలు, యమల ఉదయ భవిత యమలోదయ. వీడికి చదవడం రాక భవిత ఆయ మలోదయ, భవిత ఆయ మలోదయ అంటే రోజు వాటిలో బలం పుడుతుంది. అది రహస్యం అనమాట. నేను ఇందులో ఒక్క అక్షరం కూడా అసత్యం చెప్పట్లా. ఏనాడు నేను ఉపన్యాసంలో చెబుతున్నది హాస్యానికి కూడా అబద్ధం అంటలా. దానికి సాక్షి అమ్మవారు అనమాట. ఇది జరిగింది నేటికి 15 సంవత్సరాల క్రితం. ఎందుకని? వాడు చూస్తే జగత్ ప్రసిద్ధికి ఎక్కేస్తారు. ఓ జ్యోతిష్కుడు అంటారు, వాడి దగ్గర వెళ్ళిపోవడం, ల్యాప్టాప్లో టిక్ టిక్ చూసేసి ఏదో చెప్పేయడం, వీళ్ళు చేసేయటం, కొంపలు మురిగిపోతున్నాయి. అప్పుడప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది, అయ్యయ్యో ఎంత దరిద్రపు పదాలు ఉపయోగిస్తున్నారు, దీనివల్ల వాడు నష్టపోతున్నాడు, లోకం నష్టపోతుంది. దీనివల్లే వాడు ముహూర్తం పెడితే వాడు పెళ్ళి అయితే రేపు పెడాలి, ఇవాడు వాడు ఇల్లు కొనుక్కుంటే మర్నాడు అమ్మయ్య, ఎందుకు వస్తుంది అంటే అరపర పాండిత్యం. మన వ్యక్తిగత దోషాలతో కూడా ఆ దోషాలు కూడా పట్టుకుంటాయన్నమాట. అందుకని ఆచితూచి పదములను వాడవలను అని అందుకు చెబుతున్నాను వాటిని. చిత్ర అసలు పేరు దానికి. చిత్ర అనే నక్షత్రంలో పూర్ణిమ ఉంటే అది చైత్రము. గుర్తుపెట్టండి, మాసములకు మనకి పేర్లు ఎలా వచ్చాయి? చిత్రలో పూర్ణిమ నాడు చిత్రం ఉంటే చైత్రం, విశాఖ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే వైశాఖం, జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే జ్యేష్ఠం, పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ కానీ పూర్ణిమ నాడు ఉంటే అది ఆషాఢ మాసం, పూర్వ భద్ర ఉత్తర భద్ర ఉంటే అది భాద్రపద మాసం, శ్రవణ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే శ్రావణం, అశ్విని నక్షత్రం ఉంటే ఆశ్వయుజం, అశ్వయుక్కు అందుకని ఆశ్వయుజము అయిందనమాట. ఇవి మాసాలకు పేర్లు వచ్చినవన్నీ కూడా. కృత్తిక నక్షత్రం ఉంటే కార్తీకం, మృగశిరం ఉంటే మార్గశిరం, పుష్యమి నక్షత్రం ఉంటే పుష్యమాసం, ఉత్తర పొలుగుని లేక పూర్వ పొలుగుని నక్షత్రం కనుక పూర్ణిమ నాడు ఉంటే రెండింటిలో ఏదన్నా అది పాల్గొన మాసం. ఇది గుర్తుపెట్టుకోండి మీదట. కాబట్టి ఏ నక్షత్రం ఎలా ఉచ్చరించాలో తెలియాలి. ఆ చిత్ర అని దానికి నామం ఇచ్చిన ఒక గొప్ప ప్రభు ఉండేవాడు, ఒక జ్ఞాని, అమ్మవారి ఉపాసకుడు. అతని వంశంలో చైత్ర వంశ సముద్భవుడై సురధుడని ఒక రాజు చాలా కాలం పరిపాలించాడు భూమండలాన్ని. ఆ రాజుగారికి బాగా ధనం ఉన్నది, జ్ఞానం ఉన్నది, భార్య మంచిది, పిల్లలు గొప్పవాళ్ళు, మంత్రులు గొప్పవాళ్ళు. దాంతో హాయిగా పరిపాలన సాగింది. ఇలా కొంతకాలం సాగినట్టే ఎల్లకాలం చదువుతాయా? ఎప్పుడు రోజులు మనమే అయితే మనకి మన మించినాడు ఏంటంటే రెచ్చిపోము. సాగినంతకాలం నాంత గొప్పవాడు లేడు, సాగకపోతే చతికిల పడతాం. అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. అందుకే అన్నీ బాగున్న రోజుల్లో చాలా జాగ్రత్తగా నిర్గర్వంగా అమ్మ అంత నీదే అని బాధలు పట్టుకోవాలి. ఎప్పుడు మన మాట నెగ్గుతుంది అనుకోకండి. ఎలక్షన్లో ఓ 5-6 సార్లు ఎక్కచ్చు, 6 సార్లు ఎగ్గుతాడో నమ్మకం లేదు, ఒక దగ్గర వీడు ఉంటాడని నమ్మకం లేదు. కాబట్టి ప్రతి జీవితంలోనూ కూడా ఒడిదుడుకులు ఉండి తీరుతాయి. పాపం ఈ రాజుగారు హాయిగా పరిపాలిస్తున్న కాలంలో ఆయనకు కూడా కాలం కలిసిరాక అక్కడ కోలా విధ్వంసులు అని కొంతమంది ఉండేవారు. కోలా విధ్వంసిన అని చెప్పారు మూలంలో. అంటే అర్థం ఏంటో తెలుసా? రెండు అర్థాలు. పందుల్ని వేటాడి తినే జాతి ఒకటి, వాళ్ళని కోలా విధ్వంసులని అంటారు. కోలా అంటే పందులు, వాటిని లాగి పెట్టి కొట్టి చంపి తినేవాడు అని ఒక అర్థం. అందులో రెండు శాఖలు ఉన్నాయి, ఒకటి కోలా విధ్వంసులే, రెండో వాళ్ళు కూడా కోలా విధ్వంసులే. మొదటి వాళ్ళు పందుల్ని వేటాడి తినేవాళ్ళు, రెండో వాళ్ళు కోల అవిధ్వంసిన, పందులను అసహించుకుని గోవుల్ని మాత్రమే తినేవాళ్ళు. అంటే మీకు నేను చెప్పక్కర్లా, వాళ్ళకి పంది అంటే చాలా కోపం. మత కలహాలు రాగొట్టడానికి పందులు వాళ్ళ ప్రార్థనలు కానీ పనేసేవారు అందుకే ఆ జాతి అనమాట. ఈ రెండు జాతుల వాళ్ళు కూడా, వాళ్ళేమో పందులు తినే జాతి, వాళ్ళేమో పందులను అసహించుకునే జాతి, ఇద్దరు కుమ్మక్కయ్యారు. ఆ రెండు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెప్పొట్టుకు తెచ్చిపోతాయని ఆ మతాల గురించి నేను చెప్పక్కర్లా. ఆ ఇద్దరు కలిసి పాపం ఈ రాజుగారి మీదకి రహస్యంగా రాత్రికి రాత్రి దండయాత్రకు వచ్చి పడ్డారు. ఈయన సిద్ధంగా లేడు, కాలము కలిసి రాలేదు. అందువల్ల ఏమైపోయింది, యుద్ధరంగంలో ఓడిపోయాడు. దానికి తోడు ఈ మంత్రులు ఉంటారే, ఒక్కొక్క మంత్రి చాలా మంచి మంత్రులు ఉంటారు, ఒక్కొక్క మంత్రి కంత్రి. వీడి దగ్గర ఉన్న దురదృష్టం ఏంటంటే డబ్బుకి లొంగిపోయి ఇతని గుట్టుమట్లు రహస్య మార్గాలు చెప్పి మొత్తం మీద వీడిని తుక్కు కింద ఓడించేశారు. ఒక్కడు మిగిలాడు. భార్య ఎటుపోయిందో తెలియదు, ఆవిడ పారిపోయింది, పిల్లలు పోయారు, కోశం మొత్తం ధనాగారం అంతా అపహరింపబడింది. ఈయన తుక్కుగా ఓడిపోయాడు, నాన్నమడు లేడు. దాంతో పాపం ఏకాకి హయమారుహ్య జగామగనం వనం, ఒక్కడైపోయాడ పాపం. అనేకాక్షోహిణి సైన్యంతో నిరంతరం పరివేష్టింపబడి ఉండే మహారాజు, ఎంతమంది జనం సేవలు చేస్తూ ఉంటే టీవీగా సింహాసనం మీద కూర్చుని పరిపాలించే రాజుగారు ఇవాళ ఒంటరిగా వెంట ఒక్కడు లేక ఏకాకి అయిపోయాడు బాబాయ్. ఏకాకి హయమారుహ్య, ఓ గుర్రం ఎత్తి పాపం రథం మీద పెడితే దొరికిపోతాడు. అదే గుర్రం అయితే మారు వేషంలో పెడితే ఎవడో వెళ్ళాడో తెలియదు. గుర్రాలపై చాలామంది పెడతారు, కానీ రథం అనేసరికి రథం మీద జెండా, ఈ జెండా ఎవరికైనా గుర్తే. అందుకని రహస్యంగా తప్పించుకుపోవడానికి ఒక్క గుర్రం ఎక్కి కీకారణ్యంలోకి పోయాడు పాపం. లోపల దుఃఖిస్తూ కాలమిలా అయిపోయింది, బంగారం లాంటి రాజ్యం నాశనం అయిపోయింది, భార్య ఏమైపోయిందో, పిల్లలు ఏమైపోయారో అని బెంగపెట్టుకుని దిక్కు తోచక తిరగ్గా తిరగ్గా అక్కడ తత్రాశ్రమ మద్రాక్షీత్ ద్విజవర్యస్య మేధస, సుమేధుడు లేక మేధ అని పేరు కలిగిన ఒక మహర్షి ఉన్నాడు అక్కడ, చాలా గొప్పవాడు ఆయన. ఆ సుమేధ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. కష్టంలో సుఖం అంటారు. ఎప్పుడైనా మనకి దుఃఖం కలిగితే ఆ దుఃఖం నుంచి మనల్ని రక్షించే ఏకైక వ్యక్తి గురువులు మాత్రమే ఉంటాడు. ఓహో సద్గురువు దొరికాడంటే పరమ దుఃఖం నుంచి బయటపెడతాడు, తన మంత్రశక్తితో ఉపదేశంతో ముందు చిత్తశాంతినిస్తాడు. మనప్రశాంతి రాగానే కష్టం నుంచి బయటపడడానికి కావలసిన మంత్రోపదేశం చేస్తాడు. ఈయనకి ఆ సుమేధుడు అనేటటువంటి గురువు దొరికాడు. వెంటనే వెళ్ళి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని, అయ్యా నేను ఓడిపోయానండి అంటే ఆయన అన్నీ తెలుసు, అయినా ఏం మాట్లాడకుండా నాకు అన్నీ తెలుసు అయినా, అదిగో నా ఆశ్రమంలో ఒక ఆశ్రమం నీకు ఇస్తున్నాను, హాయిగా అందులో కూర్చో, నా శిష్యులు నీకు రోజు కావలసిన ఆహారం అందిస్తారు, తింటూ ప్రశాంతంగా గడుపుతున్నాడు. ఇంకెందుకు మించి ఏం మాట్లాడలేదు. వెంటనే ఆయన ఒక పర్ణశాలలో ప్రవేశించాడు. ఏదో గురువుగారు పురాణం చెబుతూ ఉంటే వినేవాడు. పొద్దుటే లేచి స్నానం సంధ్యావందనం అన్నీ చేసుకుని వాడిచ్చే ఫలాలు అవి తింటూ ఇది మృష్టాన్న భోజనం చేసేవాడు. ఇప్పుడు కేవలం దుంపలు పళ్ళు వీటితోటి వదులుతున్నాడు అనమాట. నారింజకాయ, యాపిల్ కాయ, ఏదో కంద దుంప ఇలాంటివన్నీ పక్కన పెడతారు చూడండి. వీటిని తింటూ పచ్చి ఆహారం తింటాడనమాట. ఒక్కొక్కరు చెప్పాలంటే ప్రాకృతిక ఆహారంలో పడ్డాడు. ఇప్పుడు 9 రోజులు గడిచింది. రోజు రోజుకి మనస్సులో అశాంతి. గురువులు పూర్వకాలంలో అరణ్యాలలో వేదాధ్యయనం చేయిస్తూ వీలున్నప్పుడల్లా పురాణ గాథలు చెప్పేవారు. పురాణ గాథలు గొప్ప మనఃప్రశాంతిని ఇస్తాయి. ఎదురుగుండా కూర్చుని వినేవాట, కానీ అదే చిత్రము మనస్సుకు మాత్రం శాంతి కలగడం లా. ఇంతేంద్రుడు పోయింది మాటలా, ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, రాజ్యం పోయింది. పైగా భార్య ఏమైందో తెలియదు, పిల్లలు ఏమయ్యారో తెలియదు. ఎన్ని కథలు విన్నా మనస్సుకి ఆయనకి శాంతి కలగడంలా. అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియని బాధపడుతూ ఉంటే వీడికి సమయానికి ఎవడ దొరకాలో వాడు దొరుకుతారు. ఆ అడవిలోకి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన గొప్ప వ్యాపారం, ఒక వైశ్యుడు అనమాట. అతని పేరు సమాధి. ఏడుస్తూ అతను వచ్చాడు. రాజుగారికి ఏడుస్తున్నవాడు దొరకగానే ఓదార్పు దొరికింది. ఏడ్చేవాడికి ఏడ్చేవాడు దొరికాడు అనుకోండి, కష్టంలో ఉన్నవాడికి ఇంకో కష్టంలో ఉన్నవాడు దొరికితే అతను తెలియని ఆత్మీయత అనమాట. మీకు ఆశ్చర్యంగా ఉంటాయి అనమాట. వ్యసనపరుడికి వ్యసనపరుడు దొరికాడంటే ఎంత ఆనందం ఉంటారు మీకు. ఈ రైల్వే స్టేషన్స్లో సిగరెట్లు కలిచేవాళ్ళంతా తోట తెరతారు. అంత వాళ్ళకి అదొక ఆనందం. ఎవడి లక్షణం వాడు అనమాట. అబ్బ నిజం చెప్పాలంటే అప్పుడప్పుడు మా పీఠంలో కూడా ఉంటారు కొంతమంది శిష్యులు, పాత వ్యసనం వదిలించుకోలేరు, గురువు గారి దగ్గర బయటపడరు. కానీ వాడు దండం పెడితే ఆహా నిత్యాగ్రహంత్రం వల్ల అద్భుతమైన ధూపదీపాలు ఏం చేయాలంటే నాకే వస్తే ఉందన్నమాట. వీళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారండి. వీళ్ళు వీళ్ళు మాత్రం ఎప్పుడు ఏక చిత్తం అనమాట. ఐక్యవచ్చు అంటే వాడదేక, అంత ఐక్యవచ్చు ఎక్కడ ఉండదు. ఇంకా ఏ శిష్యులతో కలవరు. ఈ నలుగురు ఎప్పుడు కలిసి కూర్చునేవారు. ఎప్పుడు ప్రయాణంలో తీర్థయాత్రలకు వచ్చినా ఈ నలుగురు కనిపిస్తుంటే నాకు అనుమానం వచ్చి ఏమిటి ఎంత ఐక్యవచ్చు వెళ్ళకని ఎంక్వైరీ చేయగా అసలు రహస్యం ఇది. అందరూ నిత్య ధూపాకులు అనమాట పాపవాడు మహానుభావులు. ఇలాగా ఈతడు వ్యసనంలో ఉన్నాడు, కష్టంలో. ఆ కష్టంలో ఉన్నవాడికి ఇంకో కష్టపడి దొరకాలి. వెంటనే దగ్గరికి వెళ్ళి ఓదార్చి ఎందుకయ్యే ఏడుస్తూ మంచి ధైర్యంగా ఉండాలి అన్నాడు పైగా. తమరెవరు ఏమిటి కష్టం ఏమిటంటే అప్పుడు వచ్చినవాడు సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్న ధనినాం కులే. నేను మంచి ఐశ్వర్యవంతుల కులంలో పుట్టాను, వైశ్యుణ్ణి, నన్ను సురధుడు అంటారు, చాలా సంపాదించాను, కోట్లకు పడగలెత్తాను. పూర్వకాలంలో ఒక కోటి బంగారు నాణాలు పోగయ్యాక వాటిని బ్యాంకుల్లో వేసిన రాజుగారి దగ్గర పెట్టిన ఇంకో వడ్డీకి తిప్పిన ఒకవేళ దొరుకుతాయో దొరకమనే భయంతో కొంత డబ్బుని భవిష్యత్తు కోసమని దాచేవారు. దాచినప్పుడు ఏం చేసేవారు, ఒక కుండలో ఈ కోటి బంగారు నాణాలు పోసి ఈ కొండని పెరట్లో, పెరడంటే ఆ రోజుల్లో 10 ఎకరాలు 25 ఎకరాల్లో భవనాలు కట్టుకునేవారు పని. అందుకని అందులో తవ్వి అందులో పాతి పెట్టి మరి కోటి బంగారు నాణ్యములు ఉన్నటువంటి కుండ రేపొద్దున ఎక్కడ పాతి పెట్టావో తెలియదుగా. మళ్ళీ భూమి అంతా దొరడం కష్టం కనుక దాని మీద ఒక పడగను పెట్టేవారు, ఒక నాగేంద్రుడి పడగను అనమాట. అంటే ఈ పడగ కింద ఒక కోటి నాణ్యాలు ఉన్నట్లెక్క. అందుకే పాతకాల పిల్లల్లో పడగ ఉందంటే గ్యారంటీగా కింద బాగా నాణ్యాలు ఉన్నట్టే. ఇప్పుడు పాతమంది తవ్వమని కాదు, కానీ ఆ రోజుల్లో కోటికి ఇలా పడగ ఎత్తేవారు అనమాట. అది కోటికి పడగెత్తడం అంటే. అప్పుడు ఆ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా కష్టం వస్తే దీని కింద తవ్వి ఆ డబ్బు తీసుకుని వెళ్ళి వ్యాపారాలు చేసుకునేవారు. అలాంటివి ఆ రోజుల్లో ఇతను 14 కోట్లకు పడగెత్తాడు, అంతటి డబ్బు ఉన్నవాడు. కానీ పిసిరు కొట్టుతనంతో ఎవరికి రూపాయి ఇవ్వకపోవటం వల్ల పిల్లలకి కోపం వచ్చి ఆ ఎంత సంపాదించినా మా నాన్నగారు ఖర్చు పెట్టుకోవడానికి ఏమి ఇవ్వడం లేదు, ఇదేమి తండ్రి అని కోపగించి ఏకంగా తల్లితో కలిసి అంటే ఈయన భార్యతో కలిసి కొంబక్కై మెడపట్టుకుని ఇంట్లోకి కట్టేశారు. చీపు అని ఆస్తి అంతా లాగేసుకున్నారు. సంతకాలు పెట్టినట్టే బలాత్కారంగా 1000 బంతులు వేయించుకున్నారు. మొత్తం దస్తావేజు లాక్కుని కట్టేస్తే ఏడుస్తూ అడవిలోకి వచ్చాట. అయ్యా ఎంతో కష్టపడి కోట్లు కొట్లు సంపాదించానండి, ఎన్ని సంపాదిస్తే మాత్రం ఉపయోగం ఉంది, నాకు కర్మ కాకపోతే నా భార్య నా పిల్లలు ఎవరి కోసం ఇంత ఆస్తి సంపాదించారో వాళ్ళే కట్టేశారు, ఇక నాకు దిక్కే ఉంది అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఏడవకయ్యా నాకు భరేవాడి దొరికి నా రాజ్యం పోయింది, నీకేమో వ్యాపారం పోయింది, ఇద్దరు దొందు దొందే దొందప్ప, మన ఇద్దరు కూర్చుందాం అని ఇద్దరు కలిసి మహర్షి దగ్గరికి వెళ్ళారు. మహర్షి ఇతడు కూడా కష్టంలో ఉండి వచ్చాడు, నా గుడిసెలో అట్టే పెట్టుకోరా అంటే ఆశ్రమంలో అట్టే పెట్టమన్నాడు మహర్షి. ఇద్దరూ వీలున్నప్పుడల్లా హా నా రాజ్యమా అని రాజుగారు, అయ్యో నా కోట్లు అని ఆయన, ఇద్దరు దుఃఖిస్తున్నారు. ఓ రోజు ఇద్దరికే దుఃఖం పెరిగిపోయింది. అప్పుడు రాజుగారు ఈయన ఓదార్చి, ఏమయ్యా నీ భార్య మీద ఎందుకు నీకు వ్యామోహం, మెడట్టు గెట్టేసింది, నీ పిల్లలు చీ అన్నారు, ఇంకా నా పిల్లలు నా డబ్బు అంటారు ఏంటంటే ఏం చెప్పమంటాం అయ్యా, కష్టపడి సంపాదించాను మహారాజా, నీకేం తెలుస్తుంది అని బాధ, నా డబ్బంతా నా పిల్లలు తగలబెడుతున్నారేమో అని బాధ, నా ఇల్లు పొరపాటున తాకట్టు పెడతారేమో అని మరొక బాధ, నా భార్య ఏమైపోయిందో అని ఇంకో బాధ. ఈ విధంగా అనుక్షణము వాళ్ళనే తలుచుకుని ఏడుస్తున్నాను అన్నట్ట. నువ్వు అన్నది నిజమే, నేను రాజ్యం నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి నా రాజ్యం ఏమైందో, నా కోశం ఏమైందో, నా అమాత్యులు ఏం చేస్తున్నారో అని అదో బాధ, కనపడకుండా పోయిన భార్య ఏమయ్యింది, పిల్లలు ఏమయ్యింది, పిల్లలు ఏమయ్యారని మరో దుఃఖం. ఈ దుఃఖం నన్ను బట్టి పీడిస్తుంది. అసలు ఈ దుఃఖం ఎందుకు వస్తుంది ఇదేదో కొనుక్కుందాం గురువు గారి దగ్గరికి అని ఇద్దరు కలిసి జప అనంతరం పిల్లలకి పాఠం చెప్పడానికి ఆసనం మీద కూర్చుని ఉన్న మేధస్సుడి దగ్గరికి వెళ్ళారు. సుమేధ మహర్షికి నమస్కరించి, అయ్యా మేమిద్దరం అన్నిటికీ అతీతంగా ఉందాం అనుకున్న ఏదో ఒక దుఃఖం పీడిస్తూనే ఉంది. రాజ్య వ్యామోహం నాకు, కుటుంబ వ్యామోహం ఆయనకి. ఎందుకు మాకు ఈ వ్యామోహం? పోని మేమేమి అపవిత్ర ప్రదేశంలో లేవు, మీలాంటి మహాత్ముల ఆశ్రమంలో ఉన్నాం. మీ వంటి వారు చెబుతున్న అపూర్వ పురాణాన్ని శ్రద్ధగా వింటున్నాం. ఇన్ని పురాణాలు విన్నా దుఃఖం పోవడం లేదంటే ఏదో బలమైన కారణం ఉంది అనగా ఆయన చిరునవ్వు నవ్వి అప్పుడు అన్నాడన్నమాట, ఈ చరాచర జగత్తంతా ఒక మాయ చేత ఆవరింపబడి ఉంది. ఆ మాయ పశువులు పక్షులు అనే తేడా లేకుండా అన్నింటినీ పట్టి పీడిస్తుంది. చూసారా? కేచిత్ దివాంధాః, కొన్ని పగటిపూట కళ్ళు కనపడకుండా దాక్కునే ప్రాణులు అంటే గొడ్లబొబ్బలు, వాటికి రాత్రి తప్ప పగలు కనపడదు. మరికొన్ని రాత్రి పూట కనబడకుండా ఉంటాయి. కొన్ని పగలు రాత్రి కూడా సరిగ్గా కనబడని ఉన్నాయి. కొన్ని జంతువులు నోటితోటే ఆహారం సేకరిస్తాయి, మళ్ళీ ఆ నోటితోటే బలవసర్త తెలుసు. ఇంకా కపోత పక్షులు ఉన్నాయి. ఈ కపోత పక్షులు తలకిందులుగా వెళ్ళాడతాయి. వాటికి ఆశ్చర్యం మలద్వారం ఉండదు, నోరే మలద్వారం, నోరే ఆహార సేకరణకి. ఎక్కువగా పశ్చిమగోదావరిలో ఆ లక్కవరం ఆ ఏరియాలో కనపడతాయి. అందుకే మీరు గుర్తుందో లేదో పూర్వం వాటి కళ్ళు కూడా కనపడవు. చిత్రం భగవంతుడు వాడి కళ్ళు కూడా ఎవరా, ఏ పాపం చేసే తలకిందులుగా వెళ్ళాడతాయి. తిండి దాంతో మలము దాంతో. అందుకే కళ్ళు లేని కపోతిని బావో అని వారు పూర్వం గుర్తుందో మీకు ఇవన్నమాట. కళ్ళు లేని కపోతిని అది కపోతిని కాదు, బోధిని ఇంకో గాదిని. కపోత పక్షులు అంటారు వాడు. అచ్చం పౌరల్లాగే ఉంటాయి కానీ తలకిందులుగా వెళ్ళాడితే ఇంత విచిత్రమైన పక్షులు ఉంటాయని నేను మొదటిసారి చూశాను వాడు చాలా కాలం క్రితం. అలాంటి విచిత్ర ప్రాణులు కొన్ని, నత్తగుల్లం లాంటి ప్రాణులు కొన్ని, ఇన్ని రకాల ప్రాణుల్ని మహామాయ తన దివ్యశక్తితో సృష్టించింది. ఆ మాయ విష్ణుమాయగా, యోగమాయగా, జగన్మాయగా, మహామాయగా అనేక నామాలతో కీర్తింపబడుతున్నది. శివుడి దగ్గర ఉన్నప్పుడు శివమాయగా, విష్ణువు దగ్గర ఉంటే విష్ణుమాయగా, బ్రహ్మ దగ్గర ఉంటే బ్రహ్మమాయగా, అతీతంగా ఉన్నప్పుడు మహామాయగా, పరామాయగా, మాయగా పిలువబడుతుంది. ఆ మాయ వల్లే ఈ జగత్తంతా పుడుతోంది, పెరుగుతోంది, నశించిపోతోంది. జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా, జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహి సా, బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. ఎంత గొప్ప జ్ఞాని అయినా అన్నీ విడిచిపెట్టి అరణ్యాలలో కఠోర దీక్షతో తపస్సు చేసేవాళ్ళు, యోగాభ్యాస తత్పరులు, మేము జ్ఞానులం అనుకున్న వారిని కూడా ఈ మాయ పట్టుకుంటుంది. వాళ్ళ మనస్సులలో చేరి వారిని సంసార వ్యామోహంలో పడేలా చేస్తుంది. నాకే కోరిక లేదనుకున్న వశిష్ఠుడు నూరుగురు కొడుకులను అందుకే కన్నాడు. మహాతపస్సు చేసి పైకి వస్తున్నప్పుడల్లా ఈ మాయ వల్లే కోపావేశాలకి లోని విశ్వామిత్రుడు భ్రష్టుడయ్యాడు. ఉపమన్యుడు లాంటి మహాత్ములు ఈ మాయ వల్లే అప్పుడప్పుడు క్రోధావేశాలకి లోనై శాపాలు పెట్టి తమ తపశ్శక్తిని పాడు చేసుకున్నారు. ఈ మాయ స్తోత్రాలకి లొంగదు. ఈ మాయ దేనికి మనకి పట్టుబడదు. కేవలం భక్తియుతులకు మాత్రమే స్వయంగా తనంత తాను చిక్కుతుంది. ఈ మాయ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పట్టుకుంటుంది. ఇక సామాన్యుల సంగతి చెప్పేదే ఉన్నది. దీనికి లొంగని వాడు ఎవడు ఉండదు. సంసార వ్యామోహంలో మనం పడుతున్నామంటే ఈ మాయ ఏ మూల కారణం? నాకేం వద్దంటాడా, కానీ మళ్ళీ ఆ వస్తువు కనపడగానే తక్కువ వ్యామోహంలో పడిపోతాడు. ఈ పూట ఉపవాసం ఉందామనుకుంటాడు, ఎవరో పట్టుకొచ్చి మాయించి రెండు మిరపకాయ బజ్జీలకు అమ్మగా వేయించి కొద్ది కారంతో ఉన్నావు అక్కడ వేయగానే ఇంకొక బజ్జీ అంటాడు. ఇది వ్యామోహం అంటే. అన్నీ జయించానంటాడు, మళ్ళీ ఆ పాయసం చూడగానే ఆయాసం వచ్చేదాకా తింటాడు. ఇలా అనుక్షణం వస్తువులని కానీ కోరికలని కానీ జయిద్దామనుకున్నవాడు జయించలేక మళ్ళీ దాన్ని వెంటబడుతున్నాడంటే అదే మహామాయ. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఆయన. జ్ఞానినామపి చేతాంసి, జ్ఞానులనుకున్న వారి మనస్సులను కూడా దేవి భగవతి హిస, ఆ భగవతి మహామాయ బలాదాకృష్య బలంగా రప్పొచ్చి మహామాయ ప్రయచ్చతి, ఆ మాయ సంసారంలో దోసిపోతుంది. అందువల్ల దానివల్లే జంతువులు వ్యామోహంలో పడుతున్నాయి, పక్షులు వ్యామోహంలో పడుతున్నాయి, మీరు వ్యామోహంలో పడ్డంలో ఆశ్చర్యమేముంది రాజా? ఓ ఐశ్వర్య, చూసారా పిచ్చుకలు ఎదురుగుండా గూడు కట్టుకున్నాయి చెట్టు మీద. పిల్లలకి అప్పుడే నోరు తెరుస్తూ ఎర్రగా ఉన్నటువంటి నోళ్లతో ఉన్న పిల్లలకి ఆహారం పట్టుకొచ్చి తాము తినడం మాని నోట్లో పెట్టి చుక్కు చుక్కని పెడుతున్నాయి. చూసారా నిజంగా తల్లిదండ్రులకు ఆకలి వేస్తుంది, కానీ వాటి ఆకలిని కాదనుకుని పిల్లలకు అన్నం పెడుతున్నాయి పక్షులు. మనం కూడా అంతే, మన కోరికలు చేయించి మనకి ఎన్ని ఖర్చులున్నా వాటిని అదుపులో పెట్టుకుని మా పిల్లలు చక్కగా పైకి రావాలని పిల్లల కోసం ఇళ్ళు కొంటూ, పిల్లల కోసం పలకలు కొంటూ, పిల్లల కోసం డిపాజిట్లు చేస్తూ, పిల్లల కోసమే బతుకుతూ ఉంటారు. ఆ తర్వాత పిల్లలు రెండు జల్లలు కొట్టి పోతారు వాళ్ళ దాన్ని వాళ్ళు, అయినా వాళ్లే కావాలని కోరుకుంటారు. ఇదే మహామాయ. ఇతడు సంపాదించిన సంపాదన అంతా లాక్కుని బయటికి కట్టినా వాళ్ళ మీదే ప్రేమ. ఎంత గించుకున్నా మా పిల్లలకి ఇవ్వాలనుకుంటాడు తప్ప పొరపాటు కూడా పద్మాగర్ గారు ప్రణవ పీఠం చేద్దామని ఒక్కడనుకుంటాడా? అంటే నేను మీలాంటి జ్ఞానం గురించి అంటల్లా. సహజంగా లోకమాయ, ఇది మహామాయ. అంత తేలిగ్గా ఈ చేత్తో అమ్మో వాడు పరాయి వాడు, వీడు రావాడు, అందరికీ ఇదే లక్షణం వస్తుందిట. ఈ మాయ వల్లే మనం సంసార వ్యామోహంలో పడుతున్నాం నాయన. అందుకే నీకు రాజ్య వ్యామోహం, ఇతడికి కుటుంబ వ్యామోహం అనగానే రాజుగారికి అనుమానం వచ్చింది. కాశి ఆవిడ ఎవరు? ఆ మాయ ఎలా పుట్టింది? కథముత్పన్న ఎలా పుట్టింది అంటే, నేను అడవుడు పుట్టడం ఏమిటి? స్వయంభూ తన ఎంత తానే ఉంది, సర్వవ్యాపిని అనంత శక్తి, ఇక్కడ ఉంది అక్కడ లేదు అనుకుండా ఈ చరాచర జగత్తంతా వ్యాపించిన ఒకనొక అపూర్వ దివ్య శక్తి మహామాయ అంటే. ఆ మాయ ఎప్పుడు ఉంటుంది, సనాతని గుణమయి. అందుకే ఆవిడ్ని నారాయణి అన్నారు. జలాల్లో ఉంటుంది, భూమి మీద ఉంటుంది, ఆకాశంలో ఉంటుంది, అగ్నిలో ఉంటుంది, వాయువులో ఉంటుంది, మళ్ళీ వీటికి అతీతంగానూ ఉంటుంది, గుణాలతో ఉంటుంది, ఒక్కొక్కప్పుడు నిర్గుణగా ఉంటుంది. అటువంటి మహామాయ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తుంది. ఆ రూపములకు అవతారములని పేరు. ఆవిడ మొట్టమొదట ధరించిన ఒక అపూర్వమైనటువంటి రూపము విష్ణుమాయ అని ఇక్కడి నుంచి వరస్వ అద్భుతమైన అమ్మవారి చరిత్ర చెప్పాడు. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో కలిగిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సురధుడనే రాజుగారికి, ఈ సమాధి అనేటటువంటి వైశ్యునికి సుమేధుడు అనేటటువంటి మహర్షి చెప్పాడు. ఆయనకి మేధావి అని కూడా పేరు అన్నమాట. ఆ మహర్షి చెప్పిన కథ, ఈ కథ వంటి కథ ఈ ప్రపంచంలో మరొకటి లేదు. పరాకాష్ఠ, దేవీ భాగవతం, ఈ దుర్గా సప్తసిద్ధి, ఇవి మంత్రశాస్త్రాలు. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే వస్తుందో తెలిసే ఇది వినడం అంటే అంత తేలిక కాదు. ఇది వినడానికి కూడా అర్హత కావాలన్నారు. అనగా భక్తితో, శ్రద్ధతో, నిష్ఠతో వినేవారు పూర్వం. ఇది చెబుతూ ఉంటే కళ్ళ వెంబడి నీళ్లు గార్చి జీవితాన్ని ఎంతోమంది చరితార్థం చేసుకున్నారు. ఇది కొన్ని వేల యజ్ఞములతో సమానంట. ఈ కథ వినడం అంటే 10,000 యజ్ఞముల కంటే, 100,000 అశ్వదానం కంటే, 1,00,000 గజదానాల కంటే, 1,00,000 గోదానాల కంటే ఈ కథ వినడం వల్ల వచ్చే ఫలితం చాలా గొప్పదన్నమాట. నేను చెప్తున్నాను, ఇది నా ఉపాస్య దేవత అమ్మంటే. అందుకే ఈ కథ చెబుతున్నప్పుడల్లా శరీరం ఏదో తెలియని ఒక గౌరవ పాటికలో అవుతుంది. మహాభాగ్యవంతులు కనుక మీరు కొంతమంది వినగలుగుతున్నారు, మహాభాగ్యవంతులు కనుక నేను చెప్పగలుగుతున్నాను, లేని వాళ్ళ గురించి అనవసరం అనుకోవడం కూడా. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా జలప్రళయంలో ఉన్న కాలంలో గాఢంగా నిద్రపోతున్నాడు ఆ జలప్రళయంలో శ్రీ మహావిష్ణువు. యోగమాయ ప్రభావం వల్ల ఈ యోగమాయ అప్పుడు ఆయన పట్టుకుంది. దానికి తామసీమాయ అని పేరు. మానవుడికి గాఢంగా నిద్రపడితే అది తామసీమాయ, గాఢంగా నిద్రపట్టకుండా మధ్యరకంగా నిద్రపడితే రాజసీమాయ, అసలు నిద్ర లేకుండా బతుకుతున్నాడంటే తపశ్శక్తితో అది సాత్వికీమాయ. సాత్వికీమాయ కష్టం, రాజసీమాయ అని ఉంటుంది అంటే కుర్చీలో కూర్చుకుంటే నిద్రపోతారు వాళ్ళు. వీలున్నప్పుడల్లా స్తంభాన్ని దారబడి కసే మునిగేస్తారు. ఇది రాజసీమాయ. ఇంకా తామసీమాయ, ఇవాడు ఎన్నిసార్లు లేపినా ఏనుగుతో తొక్కినా వాడు లేవడు కుంభకర్ణుడు. కాబట్టి సహజంగా తామసీమాయ కొంచెం తక్కువగా ఉంటుంది, కానీ రాజసీమాయ ఎక్కువ మందిని పట్టుకుంటూ ఉంటుంది. చూశారు కదా, మీరు అప్పుడప్పుడు కుర్చీలో కూర్చుని ఉపన్యాసంలో కూడా నిద్రపోగలుగుతారు, వారి రజమ సుకృతం. అలాగే ఇప్పుడు ఈ విష్ణువుని ప్రళయకాలంలో తామసిక మాయ పట్టుకుంది. ఆ మాయ వల్ల గాఢంగా నిద్రపోయాడే. అలా నిద్రపోతున్న శ్రీ మహావిష్ణువు కుడి ఎడమ చెవుల్లోంచి కొంచెం గులిమి బయటకు వచ్చింది. ఆ గులిమిలో నుంచి మధువు, కైటభుడు అనే ఇతర రాక్షసులు పుట్టారు. ఎడమ చెవి నుంచి పుట్టినవాడు వధువు, కుడి చెవి నుంచి పుట్టినవాడు కైటవుడు. ఈ ఇద్దరు రాక్షసులు చెవి గులిమి నుంచి పుట్టారు కదా. కర్ణ మలోద్భూతౌ విష్ణు కర్ణ మలోద్భూతౌ, విష్ణు యొక్క కర్ణము నుండి ఉద్భూతులు అయ్యారు కదా వాళ్ళు. సాధారణంగా మీరు ఎప్పుడు చూడండి, చెవి గులిమి ఓ చింతపండు ముద్ర ఉంటుంది నల్లగా, అందుకే పుట్టినవాడు కూడా నల్లగా చింతపండులాగే ఉన్నారు. భయంకరమైన రంగులు వాడు, మహాభీకరంగా ఉన్నారు వాడు. వాడిద్దరూ నీళ్ళలో పడి మనిద్దరం వ్యవహారం, అసలు ఎందుకు పుట్టాము, మన తండ్రి ఎవరు, మన కర్తవ్యం ఏమిటని ముఖాముఖాలు చూసుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములను మాత్రం గ్రహించారు. ఇద్దరు ఒకే విష్ణువు చెవుల్లోంచి పుట్టడం వల్ల ట్విన్స్ అనమాట వాడు, కవల పిల్లలు. స్నేహంగా ఉండేవారు. కవల పిల్లలు రెండు రకాలు, కొట్టుకు తెచ్చిపోయే కవల పిల్లలు కొందరును, కలిసి ఉండే కవల పిల్లలు, వీడు కలిసి ఉండే కవల పిల్లలు. అందుకని ఇద్దరు ఐకమత్యంతో అన్నయ్య తమ్ముడు మనం ఎవరం ఏం చెయ్యాలి అనుకుంటూ ఆ నీళ్లలో ఏదైనా మొదలెట్టారు. అప్పటికి భూమి లేదుగా, మరి కేవలం జలం. ఈ జలంలో ఢామ్ ఢామ్ అని ఈదుతున్నారు నీటి ప్రాణులు గనక. అప్పుడు తమాషా జరిగింది, నీటిలో టపటప ఈదుతూ ఉండగా ఆ నీళ్లలో శబ్దం ఒకటి పుట్టింది. చేత్తో కొడుతున్నప్పుడు అందులోంచి ఒక గొప్ప శబ్దం పుట్టింది, క్లీమ్ అని. ఓహో, ఇది చాలా బాగుంది అనుకున్నారు వీళ్ళు. ఈ అక్షరం బాగుంది అనుకుని క్లీమ్ క్లీమ్ అని చెప్పేస్తున్న మొదలెట్టారు. సృష్టి ఆరంభకాలంలో అనుగ్రహించేటప్పుడు అమ్మవారు బీజాన్ని ఇలా ఉపదేశించింది. ఉపదేశం లేకుండా మంత్రం చేయకూడదు, మరి ఉపదేశం ఎవరు చేయాలి, అప్పటికి ఎవరు గురువులు లేరు. అందుకని పరమేశ్వరి స్వయంగా ఉపదేశించింది. నీళ్ళలో డామరు కొడితే నీరే ఉపదేశించింది, అంటే జలోపదేశం అయింది. ఆ క్లీంకారానికి కామరాజ బీజము, కోరిన కోరికలు తీర్చే బీజం అని అర్థం. దాన్ని జపం చేస్తే చాలా సుఖాలు కలుగుతాయి, కాకపోతే వచ్చిన శక్తిని దుర్వినియోగం చేయకూడదు. వీళ్ళిద్దరూ కఠోర నియమంతో ఆ నీళ్లలోనే బాసిన వట్టం వేసుకుని నీటి ప్రాణులు కనుక నీటి మీద తేలి ఆడగలరు వాళ్ళు. అందుకని కూర్చుని క్లీంకార జపం చేశారు. అప్పుడు అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షమయ్యింది సింహవాహనం మీద. ఏం వరం కావాలో కోరుకోండి నాయన అంది. అప్పుడు వాళ్ళిద్దరూ అమ్మా మాకు మరణం లేని వరం ఇమ్మన్నారు, ఇది మాత్రం కుదరదు. మృత్యుర్జన్మవతాం వీరదేహేన సహజాయతే అర్ధవాప్త శతాంతే వై మృత్యుర్వై ప్రాణినా ధ్రువం. ప్రతి వ్యక్తికి పుట్టాక మరణం తప్పదు, ఇవాళైనా రేపైనా ఎల్లుండైనా నూరేళ్లకైనా మరణం తప్పదు. కాబట్టి మరణం లేని వరం తప్ప ఇంకేదైనా కరుణిస్తాను కోరుకోండి అంటే వాళ్ళిద్దరు ముఖాముఖాలు చూసుకుని అమ్మా మాకు స్వచ్ఛంద మరణం దేహి అన్నారు. స్వచ్ఛంద మరణం దేహి అనగా తథాస్తు అది. స్వచ్ఛంద మరణం అంటే ఏంటి, వారు కోరుకుంటేనే చావు వస్తుంది, లేకపోతే చావు రాదు. అలాంటి వరం ఇమ్మనగానే ఇచ్చింది తల్లి. అప్పుడు వాళ్ళిద్దరూ ఎగిరి గంతులేసి ఆనందంతో మేము నిన్ను మోసం చేశాం అని ఇలా చక్కలు కొట్టుకున్నారు. నన్ను మోసం చేశామని మీరు ఇలా ఎగిరి గంతులేస్తున్నారు, ఎలా మోసం చేశారు నాయన అంటే ఆవిడ. నువ్వేమన్నావు, మరణం లేని వరం ఇవ్వనన్నావు, ఇప్పుడు మాకు స్వచ్ఛంద మరణం ఇచ్చావు. స్వచ్ఛంద మరణం అంటే ఏమిటి, మేము కోరుకుంటేనే చావు వస్తుంది. ఈ సృష్టిలో ఎవడు తనంత తాను చావాలని కోరుకోడు, మేము అసలు కోరుకోము. కాబట్టి మేము కోరుకోకపోతే చావు రాదు గనక ఇక మాకు చావు లేనట్టే, మేము మరణాన్ని జయించాం. నువ్వు ఇవ్వని అని పెరిగినటువంటి మాటని మేము నిజం చేసాం, నువ్వు వరం ఇవ్వనన్నావు, ఇచ్చేలా చేసాం, కాబట్టి నువ్వు ఓడిపోయావు, మేము నెగ్గామన్నారు. ఆవిడ చిరునవ్వు నవ్వి అలాగే నాయన ఆ వరంతో హాయిగా ఉండండి, ఈ వరాన్ని సద్వినియోగం చేసుకున్నంత వరకు మీకు ఏ దోషం ఉండదు, మీకు మరణం నిజంగానే ఉండదు. ఒకవేళ మీరు ఈ వరాన్ని దుర్వినియోగం చేసి లోకాలని పీడిస్తే, మహాత్ముల జోలికి వెళితే ఏ వరము మిమ్మల్ని రక్షించదు, వెళ్ళిరండి అది. ఎక్కడ ఏ వట్టి పెట్టుకోవాలో ఆవిడ తెలియదా. వీళ్ళు బయలుదేరారు, నీడల్లో ఈదారు హాయిగా. ఈలోపు ఏం జరిగిందంటే శ్రీమన్నారాయణుని నాభి నుండి ఒక అపూర్వమైన కమలం బయటకు వచ్చింది. నీటిపై మంచి అందంగా మెరిసిపోతున్న తెల్లని తామర పువ్వది, గాఢంగా నిద్రపోతున్న నారాయణ నాభి నుంచి బయటకు వచ్చిన ఆ కమలం పుండరీకం అన్నమాట, తెల్ల తామర. ఈ తెల్ల తామర పువ్వు వికసించింది, అందులో నాలుగు ముఖములు కలిగిన బ్రహ్మగారు పుట్టాడు. బ్రహ్మగారి ఆవిర్భావం కమలం నుంచి పుట్టింది, అందుకే ఆయన కంజభవుడు, పద్మభవుడు, పద్మగర్భుడు అని పిలువబడ్డాడు. ఆయన పుట్టి పుట్టగానే నేనెవరిని ఏమి చెయ్యాలి అని ఆలోచించేట, ఏమీ తోచలేదు. ఇంతలో ఆకాశవాణి సృష్టి చెయ్యి అంది. సృష్టి చెయ్యాలి అంటే ఏదో ఒకటి ఉండాలి ఎక్కడ, ఏమీ లేదు ఆధారం. ఆధారం లేదు, ఆధేయం లేదు. ఓ భూమి లాంటిది ఉంటే దాని మీద సృష్టిస్తాం. సృష్టి చేయడానికి ఆధారం లేదు, పోనీ దానికి కావలసిన ముడి పదార్థాలు లేవు, ఏమీ లేవు. అందుకని ఏం చేద్దామా అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆ సమయంలో నీళ్లలో ఈదుకుంటూ వరంతో గర్వించి ఉన్న వధువు ఇటుకులు తిరిగి 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 ఈ తామర పువ్వు దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకుని, అన్నయ్య తమ్ముడు అని ఒకళ్ళొకళ్ళు సంబోధించుకుని, చూసావా ఈ విచిత్రం, మనం పుట్టినప్పటి నుంచి ఈ నీళ్లలో నారిపోయి నాచులో ఉంటున్నాం, మన ఒళ్ళంతా బాగా పాచి పట్టింది ఈ నాచుకి, వీడెవడో దజ్జగా తామర పూలు కూర్చున్నాడు మంచి ఎర్రగా మెరిసిపోతుంది పైగా అందంగా. ఇదే పెద్ద సమస్య. కొన్ని దరిద్ర పార్టీలు ఉన్నాయి, వాడు సంపాదించరు, సంపాదించిన వాడి దగ్గరికి వెళ్ళి జెండా పాతి వాడిని లాగేస్తారు వాడు. వీళ్ళు అలాంటి వాళ్ళు అన్నాడు. ఫస్ట్ వీళ్ళే ఆ పార్టీకి అధిష్టాన నాయకులు ఇద్దరు కూడా. వీళ్ళిద్దరికి ఏమిటి ఈ ఋషియ, మనం నీళ్లలో ఉన్నాం, వాడు పువ్వు మీద కూర్చున్నాడు, వాడికి ఆసనం ఉండడం ఏమిటి, మనకి లేకపోవడం ఏమిటి, మనం సృష్టించుకుందాం అనుకోవడంలో వాళ్ళు, మన దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఉన్నవాడి దగ్గర తండ్రి వాడి దగ్గర లాక్కుందాం. అసలు రాక్షసుల లక్షణం ఏంటంటే వాళ్ళు కష్టపడి సంపాదించరట, వాళ్ళు పొరపాటును కూడా పొలాలు దున్నడం వ్యవసాయం చేయరు, ఎవరన్నా చేస్తే వాళ్ళు ఆక్రమిస్తారన్నమాట. ఇక మాట్లాడితే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు ఇలాంటి మాట్లాడు ఉపయోగిస్తారు. వీళ్ళు యావత్ జీవితం ఉద్యమాల పేరుతోటి దోచుకోవడం తప్ప దోపిడీ దొంగలు, పరమ పాపాత్ములు దొంగలు వీళ్ళు రాక్షసులు అంటే. అందుకని రాక్షస జాతిని అప్పుడప్పుడు విష్ణువు నిర్మూలిస్తూ ఉంటాడు. కారణం అది. ఈ నీచులు ఇద్దరు ఏమన్నారు, వీడెవడో ఇందులో కూర్చుని టీవీగా కనపడుతున్నాడు, వీడి తన్ని కిందకి గెంటి ఈ తామర పువ్వును మనం ఆక్రమించుకుందాం అని ఇద్దరు వచ్చి, ఓరి ఎర్రనివాడ ఎవడవు నువ్వు, నువ్వు ఎవడవైతే మాకి ఆ తామర పువ్వు మాకు ఇచ్చేసి నీళ్ళల్లో దూకన్నారు. ఆయన అన్నాడు, నేను నీళ్లలో పుట్టలేదు, తామర పువ్వులో పుట్టాను కాబట్టి నీళ్ళల్లో పెడితే నాకు చలిస్తుంది, నేను పద్మాకర్ గారి లాగే తల్లి తట్టుకోలేను నాయన, అంచేత నేను నీళ్లలో దూకను అన్నాడు ఆయన. లేకపోతే మాతో యుద్ధానికి రమ్మన్నారు. యుద్ధం చేసే ప్రక్రియ నాకు చేత కాదు, నేను ఇంకా నేర్చుకోలేదు అన్నాడే. ఒరే ఎక్కువ విసిగించకు, యుద్ధమైనా చేసి మమ్మల్ని జయించు, అప్పుడు ఆసనం నీవు, లేదా ఆసనం ఖాళీ చేసి ఆ పద్మాసనం నాకు ఇచ్చేయి అన్నాడు. ఇది నా పేరు మీదుగా రిజిస్టర్ చేయబడిందండి, అంత తేలిగ్గా దీన్ని వదులుకోనండి అన్నాడే. దా అంతవాడు పిడికిళ్ళు బిగించి వెదకి వెళ్ళారు యుద్ధానికి. ముష్టి ఉద్యమ్య అన్నారు, అంటే ఇలా పిడికిలు బిగించి మరి వెదకి వెళ్ళారు. వెంటనే ఆయన ఏం చేశాడు, వీళ్ళెవరో కొండల్లో ఉన్నారు, ఈ లూటీ చేసేవాళ్ళతో యుద్ధం చేయటం నా వల్ల కాదని టక్కన తామర పూని ఇలా మూసేశాడు లోపల నుంచి, తలుపు వేసుకున్నాడు అనమాట. అంటే పూర్వకాలంలో తలుపులు కొన్ని గట్టిగా ఉండేవి, ఇలా అద్దాలు చెక్క తలుపులు కాదు, అలారాలు పెట్టుకోవడం లేవు అప్పుడు ఆ టైంలో. అందుకని మొత్తం తామర పూని అలా మూసాడు. ఈ తామర పువ్వు ఎంత గట్టిదో తెలిసినా అది మామూలు పద్మం కాదు, సృష్టికి మూలమైన విరాట్ పద్మం అది. ఈ పద్మం ఒకసారి ఆయన మూసాడంటే మళ్ళీ తనంత తాను తెరిస్తే తప్ప ఆ పద్మమును ఇంకెవ్వరూ తెరవలేరు. బ్రహ్మ వల్ల తప్ప ఇంకా సామాన్యులు ఎవరి వల్ల ఆ పద్మం తెరవబడదు. అందుకని అంత గొప్పది. ఆయన మూసేయగానే వీళ్ళు ఆ రేకులు బలాత్కారంగా మళ్ళీ తెరవడానికి ప్రయత్నించారు, విచ్చుకునేలా చేద్దాం అనుకున్నారు. కానీ ఎంత గింజుకున్నా ఆ రేకులు బయటికి రాలేదట, అంత గట్టిగా మూసుకుపోయి వాళ్ళకి మతిపోయి మనం మహాశక్తివంతులు అనుకున్నాం, ఈ తామర పువ్వు రేకులు కూడా విడదీయలేకపోతున్నాం, ఇదేదో మహిమ కలిగినది, ఎంతకాలం లోపల ఉంటాడు వాడు, ఊపిరాడు ఎప్పుడో ఒకప్పుడు బయటికి రాకపోతాడో, వచ్చాక చంపుదాం అని బయట పిడికిళ్ళు బిగించి అలాగే కాసు కూర్చున్నారు పద్మం చుట్టూ. వీడికి అర్థమైంది, ఈ తలుపు తీసామా వీడు మళ్ళీ తంపుతారు, తీయకుండా ఎంతకాలం ఉంటాం లోపల, ఇది కష్టమే. ఇంకొకటి ఆలోచన వచ్చిందట, ఈ పద్మము ఎక్కడ నుంచి పుట్టిందో అక్కడ నన్ను కన్నవాడు ఒకడు ఉంటాడు, ఆ మూల స్థానం వెతుకుదాం, వెతకాలంటే బయట నుంచి వెళ్ళలేము అని ఆ తామర పువ్వు లోపల సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి కాడలు నాళంలో, ఆ గొట్టంలోంచి కిందకి దిగిపోయాడు ఆయన. ఆ గొట్టంలోంచి దిగుతుంటే బయట నుంచి స్పష్టంగా కనపడుతుంది అది. అందుకని వీళ్ళు ఏం చేశారు, ఓహో వీడు తలుపు తీయకుండా ఆ తామర పువ్వు మధ్యలో ఉన్న కర్ణికలో ఉన్న నాళములు గుండా కిందకు దిగుతున్నాడు, అంటే ఎక్కడో తాడు బయటకు వస్తాడు వీడు, రాగానే తందామని వీడు బయట గొట్టం పట్టుకుని వీళ్ళు దిగడం మొదలెట్టారు. వీడిలా కూర్చుని కిందకి సాగుతున్నారు, వాడు లోపల నుంచి వీళ్ళు బయట నుంచి, బయట ఇద్దరు మూర్ఖులు లోపల బ్రహ్మస్వరూపులు. ఆయన అలాగే దిగాడు, ఒక రోజు రెండు రోజులు కాదు, నూరేళ్ళు దిగాడు. అందుకే భాగవతంలో పోతన గారు కడగి నూరేండ్లు వెతకినే కాననైతి, నూరేళ్ళు వెతికి నేను విష్ణువుని చూడలేకపోయానంటాడు. బ్రహ్మ పరీక్షించాడుగా శ్రీకృష్ణుడిని అప్పుడు అనమాట. అలా నూరేళ్ళు దిగి ఇలా కాదనుకుని నేను నన్ను కన్న తండ్రికి భక్తితో నమస్కారం చేస్తున్నాను, నా ఉత్పత్తికి మూల కారణమైన స్థానం నాకు ఆ పరమాత్ముడు చూపించుగాక అని శరణాగతి పొందాడు. ఈ సృష్టిలో శరణాగతి వల్ల ఏ పనైనా ఇట్టే అయిపోతుంది. మీరు ఎన్ని అర్చనలు చేయండి, పరమాత్మ కష్టం నుంచి బయట